యోనః ప్రచోదయాత్. మొత్తం మనుష్య జాతిని 3 లెవెల్స్ పైకి ఎత్తగలిగేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడే. అంటే ఏ స్థాయికి తీసుకెళ్ళాలి? సూక్ష్మ, దాని తర్వాత సూక్ష్మ శరీరము, తర్వాత ఏ శరీరం? మనోమయ శరీరం. ఆ మనోమయ శరీరం మళ్ళా 2 భాగాలు చూసుకుందాం మనం. 1 స్వరూప, 2 అరూప. ఈ రెండింటినీ దాటి పైన ఏముంది? విజ్ఞానమే కోశం. విజ్ఞానమే కోశానికి మొత్తం తీసుకెళ్ళగలిగేదాన్ని దాన్ని అజపా గాయత్రి అన్నాం, శ్వాసతో చేసేటటువంటి గాయత్రి. ఆ సాధనా విధానం వైపు ఇంగితము చేస్తూ ధర్మమూలకములైన అందరికీ ప్రయోజనము కలిగజేసేటటువంటి కోరికల్ని మాత్రమే గాయత్రి మంత్ర సాధకుడు కోరుకుంటే ఆ గాయత్రి మంత్రము తన హృదయాన్ని విప్పి అతనికి చెప్తుంది అని చెప్తూ ఈ లోపల మళ్ళా యాజ్ఞవల్కుడికి కొన్ని డౌట్స్ వచ్చేసాయి. కిం గోత్ర, సాంఖ్యాయన గోత్రము అన్నాడు. గాయత్రి మంత్ర సాధకులు దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భగవద్గీత కూడా 2 రకాలైనటువంటి విధానాలను చెప్తుంది. 1 యోగ మార్గము, 2 సాంఖ్య మార్గము. 2 ముక్తికే, 2 మానవ జీవితం యొక్క చర్మ పురుషార్థమైనటువంటి మోక్ష సాధనకి ఉపయోగపడతాయి. యోగ సాధన అంటే ఏం చెప్పాను? ఈ భౌతిక జగత్తు యొక్క నగణ్యత, ఈ భౌతిక జీవితం యొక్క అల్పత్యము, అల్పతత్వము, ఈ భౌతిక జీవితం యొక్క తుచ్ఛత్వము, క్షుద్రత్వము అర్థం చేసుకుని విశ్వామిత్రుడు పోసు పెడతాడు. చూడడు దాని వైపు, అసలు మాకిదంతా ఏం అక్కర్లేదు, నేను ఆ పరమాత్మ వైపే వెళ్తాను అనేది యోగ విద్య. అందులోంచి నేను మీకు 2 లక్షణాలే తీసుకోమన్నాను. 1, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఎక్కడున్న వాళ్ళు అక్కడ వెళ్ళండి, ఈ ప్రకృతి వద్దు అది వద్దు అని చెప్పి అక్కడికి పారిపోకండి మీరు. 2, ఏం చెప్పాను? బాధ్యత నుంచి దూరం కాకండి. దేశకాల పరిస్థితుల్లో మీ పూర్వజన్మ కర్మానుసారము మీకు ఏ బాధ్యతలు ప్రకృతి ఇచ్చిందో ఆ బాధ్యతలను 100% మీరు ఉపయోగించుకునేది అనేది యోగము నుంచి తీసుకున్నటువంటి సూత్రాలు. 2, సాంఖ్యయోగము. ఈ సాంఖ్యయోగం ఏం చెప్తుందంటే, భౌతిక జీవితంలో భౌతికమైనటువంటి ఆనందానుభూతులను అన్నిటినీ కూడా అనుభవిస్తూ సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్నీ అనుభవించును కానీ దేనికి కర్తృత్వం లేకుండా నువ్వు జీవించగలిగితే దాన్ని సాంఖ్యయోగం అంటాం. అంటే సాంఖ్యయోగంలో దేన్ని క్షుద్రం అనో, దేన్ని పనికిరాని అనో, అన్ని పనికొస్తాయి, అన్నిటినీ మనం ఉపయోగించుకుంటాం. ఈ అన్నిటినీ ఉపయోగించుకుని జీవించగలిగేటటువంటి దాన్ని సాంఖ్యం అంటాం. గాయత్రి మంత్రం యొక్క గోత్రము సాంఖ్యము. అంచేత గాయత్రి మంత్ర సాధకుడు దేన్ని వదిలిపెట్టాడు? పారిపోడు, వైరాగ్యం అనడు, బాధ్యతల నుంచి పారిపోడు. ఎక్కడున్నవాడు అక్కడే ఒక జ్యోతి వలె అందరికీ సుఖాన్ని ఇస్తూ తను వెలుగులో ఉంటూ ఇతరులకు కూడా అదే వెలుగుని ప్రసాదించగలిగేటటువంటి స్థితి గాయత్రి సాధకుడు మనసులో ఉంచుకుంటాడు. అంచేత గీతలో యోగము సాంఖ్యము రెండూ చెప్తూ, 2 ఒకటి అని చెప్తూ, యోగము అనాసక్తిని పెంచుకోమంటుంది. ప్రాపంచిక పదార్థములను త్యజించి వాని నుండి విముఖలై ఆత్మను పొందుట యోగ మార్గము. 2 మార్గము సాంఖ్యాయంస గోత్రము. ప్రాపంచిక పదార్థములను ఉత్సాహపూర్వకముగా కూడబెట్టి, అక్కడ వర్డ్ చూడండి ఏం వాడారో, ఉత్సాహపూర్వకంగా. కొంతమంది అంటూ ఉంటారు కదా పనిచేసి వీపు వెనకాతలు ఏమంటారు, మాస్టర్ అలా అంటూ ఉంటారులే. ఎక్కడంటారు? ముందనరు, వెనకాతలు. అంటే అర్థం ఏంటి? చేసే పనిలో ఉత్సాహం లేదు, వాళ్ళకి తెలియదు మాస్టర్ కళ్ళజోడు ఉంది, కళ్ళజోడులో వెనకాతలు ఉన్నా కూడా కనిపిస్తాయని. పాపం, నేను చెప్పి తప్పు చేశానేమో, ఇప్పుడు వాళ్ళు నా వైపు పెట్టి అంటారేమో. అంచేత ఆ ఉత్సాహపూర్వకముగా కావలసినటువంటి వదనలను, కావలసినటువంటి పదార్థాలను ఏకత్రితము చేసుకుని సన్మార్గములో న్యాయపూర్వకముగా గమనము చేయుట సాంఖ్యయోగము. గాయత్రిని సాంఖ్యాయనము అంటారు. అంటే సాంఖ్యము యొక్క గృహము, ఆయనము అంటే గృహము. సాంఖ్యాయనము అంటే సాంఖ్యము యొక్క గృహము అని, అంటే భౌతిక జగత్తులో పూర్వజన్మ సంస్కారాల వల్ల, పూర్వజన్మ కర్మల వల్ల మనకి ఏ విధమైనటువంటి పరిస్థితి లభిస్తుందో అక్కడ ఆనందమయంగా జీవిస్తాడు. అది కోరుకోడేది యోగమైనటువంటి ఆలోచన విధానము, సాంఖ్యపరమైనటువంటి జీవిత విధానము. గాయత్రి యొక్క జంట మిథున అద్భుతమైనటువంటి జంట, ఇంకా ఏ మంత్రంలోనూ ఆ విధానం మీకు కనిపించదు. అందువల్లే వేదాలలో అనేక మంత్రాలు ఉన్నప్పటికీ కూడా గాయత్రి మంత్రాన్ని ఎన్నుకోవాల్సి వచ్చింది. ఇంచంటే ఆలోచనలు ఏ లెవెల్లో ఉన్నాయి, యోగి యొక్క స్థాయిలో ఉంది. ఎటువంటి యోగి, నువ్వు అన్ని వదిలేసేనాయన, తస్మాద్ యోగి భవార్జున అని శ్రీకృష్ణుడే చెప్పినటువంటి ఆలోచన స్థాయిలో ఏమో మానసిక స్థితి ఆలోచనలు ఉన్నాయి. జీవించటం ఎలా జీవిస్తున్నాడు, హాయిగా కోరుకోడు. మళ్ళా యోగ సాధకుడు కదా, అయాచక వ్రతము అపరిగ్రహ వ్రతము పాటిస్తూ ఉంటాడు. కానీ ఏదైనా లభించిందనుకో, నాకు అయాచక వ్రతం గనక, గురువు గారు ఫ్యాన్ పెట్టుకోలేదు కనుక ఫ్యాన్ ఉన్నా నేను వేసుకోను, పరమ మూర్ఖత్వం అది. గాయత్రి సాధకుడు అలా చేయడు. కారుంది, అరగంటలో స్టేషన్కి వెళ్ళాలి, నడిచి వెళ్తాను అని ట్రైన్ మిస్ అయిపోతాడు. అద్భుతమైనటువంటి గాయత్రి సాధకుడు. అలాంటి గాయత్రి సాధన కాదు, అయాచితంగా పూర్వజన్మ సంస్కారాల వల్ల మీకు లభించినటువంటి దాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకుంటూ, ఉత్సాహంగా ఉపయోగించుకుంటూ, ఆ లభించిన దాని మీద ఉత్సాహం ఉండాలి. అంత తప్ప ఇంతేనా, నేను ఎంతో ఇస్తాడనుకున్నాడు, 100 రూపాయలైనా ఇచ్చాడు, 200 వస్తుంది అనుకుందానే, అప్పుడేమంటాం కదా. ఆ 100 రూపాయలకి మీరు ఉత్సాహం చూపించగలిగితే, ఏ గోత్రంలో ఉన్నారు, సాంఖ్య గోత్రంలో ఉన్నారు, ఉత్సాహపూర్వకంగా ఆ జీవితాన్ని జీవిస్తూ. ఇంతవరకు చెప్తే యాజ్ఞవల్కుడికి డౌట్ వచ్చింది, ఎన్ని అక్షరాలున్నాయి గాయత్రి మంత్రంలో, కంటికి కనిపిస్తోంది కదా 24 అక్షరాలు ఉన్నాయని. యాజ్ఞవల్కుడు లాంటి ఋషి అడగాల్సిన ప్రశ్నేనా ఇది, మనం అర్థం చేసుకోవాల్సింది. అది ఎవడా ప్రశ్న అడిగాడో కనుక మీకు తెలిస్తే ఆ ప్రశ్న యొక్క అల్పజ్ఞత్వం మీకు కనిపించదు, ఆ ప్రశ్నలో ఇంకా ఏదైనా అర్థం ఉందేమో. ఏమడిగాడు అక్కడ, గాయత్రిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయన్నాడు. మీరైనా చెప్పేస్తారు యాజ్ఞవల్కు స్థితిలో మనం లేవని మనకు ఖచ్చితంగా తెలుసు కదా, ఉన్నావా ఏమో, ఉన్నామేమో మనకి తెలియదు, ఉన్నాం అనుకుందాం మనం. కానీ ఉన్నాం అనుకుంటే దీని అర్థం మీరు నాకు చెప్పాలి, మరి గాయత్రి మంత్రానికి ఎన్ని అక్షరాలు ఉన్నాయి అని. అక్షరాలు అంటే నాశరహితమైనవి అంతే కదా, నాశరహితమైనటువంటివి ఎన్ని ఉన్నాయి అని అంటే జవాబు ఏంటి, 24 ఉన్నాయి. ఆ 24 ఏంటో మనం గాయత్రి యొక్క 24 శక్తులలో చదువుకున్నాం గనక దాని గురించి మనం డీటెయిల్గా వెళ్ళక్కర్లేదు, రిఫర్ తర్వాత. గాయత్రిలో ఎన్ని పాదాలున్నాయి, త్రిపదా గాయత్రి ఆ మాత్రం తెలియదా యాజ్ఞవల్కుడికి, పాపం ఆ మాత్రం తెలుసు. కానీ యాజ్ఞవల్కుడు అడిగినటువంటి పాదాలు ఏంటి అంటే, పురుష సూక్తంలో ఆ శ్లోకం గుర్తు రావటం లేదు, 3 పాదాలు ఏంటది, త్రిపాదశ్యామృతం భువి, 3 పాదాలు లుప్తమైపోయి ఉన్నాయి. ఆ లుప్తమైపోయినటువంటి 3 పాదాలు గాయత్రి. ఇక్కడ మీరు చదువుతున్నటువంటిది అసలు గాయత్రి కానే కాదు, కొంప ముంచాడు. నేనేమో ఎంతో అద్భుతంగా మీకు ఇంకే ఉంది, నవరాత్రి సాధన అయిపోయింది అసలు, అమ్మ వచ్చి చెప్పేసింది అన్నాను నేను. యాజ్ఞవల్కుడు బ్రహ్మ, మరి అలాంటి వాళ్ళు కలిస్తే ఏం చేస్తారు వాళ్ళు, మనకు అంత సులభంగా మమ్మల్ని అంతుబట్టదిస్తారా వాళ్ళు. అంచేత త్రిపాదము అమృతత్వాన్ని పొందటానికి కావలసినటువంటి రహస్యం ఏంటి అంటే, మీరు ఈ వైఖరి జగత్తు నుంచి ఖచ్చితంగా బయటపడాలి. గాయత్రి మంత్రం యొక్క పాదాలు, గాయత్రి మంత్రం యొక్క ఆచరణ విధి, పాదాలు అంటే కాళ్ళు కదా, ఆ గాయత్రి మంత్రం యొక్క ఆచరణ విధి మీకు తెలియాలి అంటే ఈ భౌతికమైనటువంటి వివరణ కానీ భౌతిక పరమైనటువంటి ఏ అర్థాన్ని మీరు చెప్పుకున్నా అది దేనికి దారితీస్తుంది, అనర్థానికి దారితీస్తుంది. అది గుర్తుంచుకోమని చెప్పటానికి ఆ ప్రశ్న వేశాడు యాజ్ఞవల్కుడు, మన కోసం వేశాడు. కబుక్కుని మూడు పాదాలు ఉన్నాయంటే ఏముంది మూడు పాదాలు? తత్సవితిరువరణ్యం భర్గో దేవసీమే ధీయాన ప్రజల మూడు పాదాలు ఉన్నాయని పరీక్షలో రాశం టిక్కు పెట్టేస్తాం వందకి వంద కాదు. ఆచరణ సూక్ష్మ సరూప రూప మానసిక స్థితిలోంచి విజ్ఞానమే కోశం వరకు చేసేటటువంటి యాత్ర గాయత్రి మంత్రాక్షరాల ద్వారా, గాయత్రి మంత్రాక్షరాలలో ఉన్నటువంటి శక్తి ద్వారా మనం ఎప్పుడైతే వెళ్ళగలుగుతాము. దాని తర్వాత కతి కుక్షిహి, గాయత్రి మంత్రం యొక్క కుక్షుకలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని శీర్షములు? ఐదు ఆయనకున్నాయి. కుక్షుకలు అంటే దిక్కులు. గాయత్రి మంత్రానికి ఎన్ని దిక్కులున్నాయి? ఆరు అని చెప్తాడు. ఆరు దిక్కులు. ఎన్ని దిక్కులున్నాయి మనకి? తూర్పు నాలుగు, ఆరు, నాలుగు దిక్కులు. పైలోకము, కింద లోకము. ఈ ఆరు లోకాల గురించి, ఆరు దిక్కుల గురించి మీకు మొత్తం తెలియాలి గాయత్రి మంత్ర సాధకుడికి. నాకు ఒకవైపే తెలుసు, రెండో వైపు నాకు తెలీదు అంటే కుదరదు. ఐదు శీర్షములు ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఐదు శీర్షములు తత్, సవితు, వరేణ్యం, భర్గో, దేవస్య. తూర్పు పడమర, ఉత్తరము దక్షిణము, పైన కిందన, ఈ దిక్కుల గురించే చెప్పదలుచుకుంటే చెప్పినవాడు బ్రహ్మ ఎలా అవుతాడు? అవడు కదా. మరి ఏ దిక్కుల గురించి చెప్పాడు? వేదాలు అర్థం చేసుకోవాలి అంటే ఆరు ఉన్నాయి షడంగాలు. ఆ వేదాల యొక్క ఆరు అంగాలు ఆరు దిక్కులుగా బయటికి వ్యాహృతి చెందుతాయి. అది ఆరు దిక్కులుగా బయటికి ఎలా వ్యాహృతి చెందుతాయి అనేది ఇది ఒక సెపరేట్ విజ్ఞానం. అది తర్వాత తెలుసుకుందాం. కానీ ఈ యాజ్ఞవల్కుడు బ్రహ్మ యొక్క సంవాదంలో మనకి తెలుసును అనుకోకండి, గబుక్కునే మనం చెప్పుకునే అటువంటి అర్థానికి అంతర్గతమైనటువంటి అర్థం ఏదో ఉంటుంది. ఈ ఆరు దిక్కులు వేదాలలో ఉన్నటువంటి ఆరు అంగాలకి ఎలాగ సూపర్ ఇంపోజ్ అవుతుందో, ఒకదాని మీద ఒకటి ఎలా ఆధారపడి ఉంటాయో, ఎలాగైతే మన యొక్క ఆనందమయ కోశము సృష్టి ఆదిలో బ్రహ్మ చూసినటువంటి నారాయణ తత్వానికి ఎంత తేడా ఉన్నప్పటికీ ఒకటే, అలాగే ఈ ఆరు దిక్కులు అగ్ని తర్వాత ఏర్పడినటువంటి ఆకాశంలో ఏర్పడ్డాయి. కానీ వేదాల్లో ఉన్నటువంటి ఆరు దిక్కులు ఎప్పుడు ఏర్పడ్డాయి? బ్రహ్మ సృష్టి మొదలెట్టినప్పుడు ఏర్పడ్డాయి. ఆ విధమైనటువంటి తేడాని మనం అర్థము చేసుకుంటూ నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. పూర్వా భవతి గాయత్రి, మధ్యమా సావిత్రి, పశ్చిమా సంధ్య సరస్వతి, రక్త గాయత్రి, శ్వేత సావిత్రి, కృష్ణ సరస్వతి. ప్రణవీ నిత్యయుక్త స్యాద్ వ్యాహృతి శుచ సప్తసు సర్వేషామేవ పాపానాం సంకరే సముపస్థితే శత సహస్రమభ్యస్త గాయత్రీ పావనం మహత్ ఉషక్కాలే రక్త మధ్యాహ్నే శ్వేత అపరాహ్నే కృష్ణ పూర్వసంధి బ్రాహ్మి మధ్యసంధి మాహేశ్వరి పరాసంధి వైష్ణవి హంసవాహిని బ్రాహ్మి వృషవాహిని మాహేశ్వరి గరుడవాహిని వైష్ణవి. పూర్వాహ్నకాలే సంధ్యా గాయత్రీ కుమారి రక్తాంగి రక్తవాస త్రినేత్ర పాశాంకుశాక్షమాల కమండులుధర హంసారూఢ ఋగ్వేద సహిత బ్రహ్మ దైవత్య భూర్లోక వ్యవస్థాదిత్య పథగామిని. మధ్యాహ్నకాలే సంధ్యా సావిత్రి యువతి శ్వేతాంగి శ్వేతవాసాస్త్రినేత్రాం పాశాంకుశ త్రిశూల డమరుహస్త వృషభారూఢ యజుర్వేద సహిత రుద్ర దైవత్య భువర్లోక వ్యవస్థిత ఆదిత్య పదగామిని. సాయంకాలే సంధ్యా సరస్వతి వృద్ధా కృష్ణాంగి కృష్ణవాసా స్త్రినేత్ర శంఖచక్ర పద్మహస్త గరుడారూఢ సామవేద సహిత విష్ణు దైవత్య స్వర్లోక వ్యవస్థిత ఆదిత్య పదగామిని. ఇంతవరకు మనం చదువుకున్న దానిని మనం ఎలాగా పొందాలి చెప్పడం చాలా బాగా చెప్పేసుకున్నాం. 6 కుక్షలు ఉన్నాయి, 5 శీర్షాలు అన్నాం. యోగము సాంఖ్యము కూడా గాయత్రిలోనే ఉందన్నాం. గాయత్రిలో ఉన్నటువంటి ప్రతి అక్షరానికి కూడా నాశరహీనటువంటి 24 శక్తులు ఉన్నాయనుకున్నాం. ఈ గాయత్రి కంటే ముందు ఆనందమయ, విజ్ఞానమయ, మనోమయ, సూక్ష్మ, అన్నమయ శరీరాలు ఉన్నాయనుకున్నాం. ఇదంతా బాగానే ఉంది, కానీ వీటిని మేము ఎలా పొందాలి, ఏం చేస్తే మనం సాధించగలం? ఆ సాధనాత్మకమైనటువంటి మొత్తము విద్య 3 స్వరూపాలలో మనకు అందించారు ఋషులు. ఆ 3 స్వరూపాలని ఆరంభ అవస్థలో సాధన మొదలెట్టినప్పుడు మొదట్లో గాయత్రి, మధ్యావస్థలో సావిత్రి, అంత్యావస్థలో సరస్వతి. ఈ 3 నామాలు మీరు అర్థం చేసుకోండి. మొట్టమొదట మనం గాయత్రి సాధన చేస్తాం మొదట్లో. కానీ గాయత్రి సాధనలో మీరు నిష్ణాతులు అవుతే, గాయత్రి సాధనలో మీరు పైకి ఎదగగలిగితే ఏ స్థితికి వెళ్ళాలి మీరు? సావిత్రి స్థితికి వెళ్ళాలి. సావిత్రి స్థితిలో మీరు నిష్ణాతులవుతే ఏ స్థితికి వెళ్ళాలి? సరస్వతి. అంచేత ఈ 3 గురించి మనకి తెలియాలి అంటే వీటి యొక్క వామ మార్గం గురించి మనకు తెలియాలి. ఇంకా అంటే జ్ఞానపక్షం మనకి అర్థం కాదు, ఆచరణ మనకు అర్థమవుతుంది. సన్యాసి అంటే ఏంటో తెలియదు, కానీ కాషాయ బట్టలు వేసుకున్నవాడు అంటే ఏంటో తెలుస్తుంది. కానీ కాషాయ బట్టలు వేసుకున్నవాడు సన్యాసి కాకపోవచ్చు, అది వేరే విషయం. జ్ఞానం వాడికి ఉండకపోవచ్చు. కానీ అదేవిధంగా గాయత్రి, సావిత్రి, సరస్వతి ఈ 3 యొక్క జ్ఞానపక్షాన్ని మనం ఏ విధంగా తీసుకున్నాం, ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఏ విధంగా తీసుకుంటాం అనే దానికి డైరెక్ట్గా గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 శక్తులతో మనం పోల్చుకుంటే కన్ఫ్యూజ్ అవుతామని ఋషులే దానికి కావలసినటువంటి, ధ్యానానికి కావలసినటువంటి విధానాలు అందజేశారు. మరి పొద్దున్న చేసేటటువంటి, అంటే పొద్దున్నంటే ఏ పొద్దున్న, రేపొద్దున్న లేవగానేనా, ప్రతిరోజు లేవగానేనా, ఏ పొద్దున గురించి చెప్తున్నాడు ఇక్కడ? ప్రతిరోజు పొద్దున్న ఈ సాధన చేయాలా? యాజ్ఞవల్కుడికి బ్రహ్మ చెప్తున్నాడు పొద్దున్నే అంటే మీ సాధన యొక్క పొద్దున్న, సాధన మీరు మొదలెట్టినప్పుడు. ఈ సాధనలో, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి సాధనలో మీకు పరిపక్వత రానంత వరకు మధ్యాహ్న సమయంలో చేయవలసినటువంటి సాధనకి వెళ్లరు. ఎలా తెలుస్తుంది సార్? చెప్పాం కదా, మా తాతగారు ఉదాహరణ ఇస్తున్నారు. మొదటిసారి పుట్టిక ఇంటికి వచ్చింది, 9వ నెల వచ్చేసింది, రోజులు దగ్గర పడ్డాయి, పడుకుంది అమ్మ పక్కన. ఏం చెప్పింది? నిప్పులు వస్తే లేపమ్మా అంది. నాకు బాగా నిద్ర పడుతుంది, నేను లేవలేను, నిప్పులు వస్తే లేపమ్మా అంది. తనే అమ్మని లేపింది నిప్పులు వచ్చాక. అంచేత గాయత్రి సాధన ప్రారంభ అవస్థలో చేసినటువంటి గాయత్రి సాధన మీకు వచ్చింది అని ఎప్పుడు తెలుస్తుంది? ఆ సాధన ఏంటో మీకు ముందు తెలియాలి కదా. మీరు జవాబు చెప్పేస్తారేంటి అసలు? అంటే మీరు అందరూ యాజ్ఞవల్కులు కదా. ముందు నేను చెప్పలే ఏ సాధన, దాన్ని బ్రాహ్మి అని పిలుస్తారు అని చెప్పలేదు. ఆమె హంసవాహిని, ఇంకెప్పుడు మీరు చెప్పేయగలరు అన్ని, అంతే కదా. ఇంచేత గాయత్రి సాధన చేస్తున్నప్పుడు హంసవాహిని గాయత్రి సాధన చేస్తాం. రక్తవర్ణము, రక్తవస్త్రధారిణి, 3 నేత్రములు, పాశము, అంకుశము, జపమాల, కమండలము ధరించునది, ఋగ్వేద సహిత బ్రహ్మ దైవత్య భూలోకమునందు నివసించున్నది, సూర్య పదము నుండి గమనము చేయవలసినది. హంసారూఢ, శ్వాస, కుమారి చంచలంగా ఉంటుంది. గురువుగారు గాయత్రి మంత్ర జపం 6 సేపు చేయాలి, 6.5 గంటలు మొదలెట్టేవాణ్ణి. మంత్ర జపం ఎప్పుడు ఆపేవారు ఆయన? అలారం కొట్టాలి, లాతే అనేది తెలిసేది కాదు. అంటే చంచలత్వం ఉందా లేదా? ఇక్కడ అవస్థ ఏమని చెప్పారు? కుమారి చంచలత్వం అంచేత ఆ తన్మయత్వం వచ్చేంత వరకు గాయత్రి మంత్ర సాధన మీరు మొదలెట్టాక ఇంకోడెవడో వచ్చి చెప్పాలి లే అని, అలారం పెట్టుకుందాం ఇంకా పిలవలేదే ఇంకా పిలవలేదే ఇంకా పిలవలేదే అనుకున్నా, అలారం కొడితేనే లేచాను మాస్టర్ నేను, కావాలంటే అడగండి నేను అవన్నీ అడగక్కర్లే మీకే తెలుస్తుంది. అంచేత ఆ తన్మయత్వ స్థితి రానంత వరకు, ఆ తన్మయత్వ స్థితి ప్రౌఢావస్థలో వస్తుంది, కుమారి అవస్థలో బాల్యావస్థలో సహజంగా చంచలత్వంగా మనం చేస్తూ ఉంటాం. ఆ చంచలత్వము రక్తవర్ణ దేనివల్ల వస్తుంది, గతిశీలత, విపరీతమైనటువంటి కోరికలు, ఇలా చేసేద్దామా అలా చేసేద్దామా ఇలా మార్చేద్దామా అలా మార్చేద్దామా అనేటువంటి కోరికలు రక్తవర్ణము. వీటిని తగ్గించుకోవటానికి మనం నేర్చుకున్నటువంటి రెండు సాధనలు, యోగ సాధనలోంచి ఏం తీసుకున్నాం మనం, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్, ఆటోమేటిక్ గా రక్తవర్ణం తగ్గుతుంది, వేడి తగ్గుతుంది, పిచ్చి పిచ్చి పనులు చెయ్యం చాంచల్యం తగ్గుతుంది. కానీ దానివల్ల చాంచల్యం తగ్గటం వల్ల లేజినెస్ వచ్చేయవచ్చు కదా, చేయవలసినటువంటి పనులు చేయలేం కదా. అంచేత రెండో ఫార్ములా ఏం చేశాం, అలసిపోయేంత వరకు బాధ్యతల్ని మనం నిర్వర్తిస్తాము. ఈ రెండు మానసిక స్థితులు యాక్షన్స్ మనసులో ఉంచుకుని ఈ బ్రాహ్మీ సాధన చేస్తే మీకు అతి త్వరలో ఈ నవరాత్రి లోపలే ఆ బ్రాహ్మీ స్థితికి మీరు ఎదిగిపోవచ్చు. ఎదిగే ఉన్నారు ఇప్పుడు మీరు, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఎదిగేమని ఎవడో మార్కులు వేయాలి కదా, ఆ ఎగ్జామినర్స్ కోసం వెయిట్ చేస్తున్నా నేను. నేను మార్కులు వేయలేను కదా నా స్టూడెంట్స్ కి, ఎవరు వస్తారో చూద్దాం. ఇప్పటికే ఇద్దరు వచ్చి మార్కులు వేసి వెళ్లారు కదా, ఇద్దరు అమ్మలే, పురుషాకృతి కలిగినటువంటి అమ్మ, స్త్రీ ఆకృతి కలిగినటువంటి అమ్మ వచ్చారు ఎగ్జామినర్స్, మార్కులు కూడా బాగానే ఇచ్చారు. ఒకళ్ళు లెక్చర్ కొట్టలేదు, ఒకళ్ళు లెక్చర్ కొట్టించారు, ఆమె మాట్లాడలే, లెక్చర్ వాళ్ళు కొట్టాలి కదా. ఈసారి ఎవడొస్తారు చూద్దాం. ఇదంతా కూడా ఏంటన్నమాట అవ్వచ్చు, ఇదంతా కూడా ఎక్కడి నుంచి, బ్రాహ్మీ సాధన, అర్థమైంది కదా బ్రాహ్మీ సాధన. దాని తర్వాత మధ్యాహ్న గాయత్రి లక్షణాలు, ఆ మధ్యాహ్న గాయత్రి లక్షణాలకి ఏం పేరు పెట్టాం మనం, సావిత్రి నామము, ఆవిడ యువతి, శ్వేతాంగి, శ్వేతవస్త్ర, త్రినయన, పాశ, అంకుశ, త్రిశూల, డమరువులు కలిగి ఉంటుంది. వీటన్నిటి గురించి కూడా నేను శాంభవి శక్తి గురించి వర్ణిస్తున్నప్పుడు చెప్పాను, రిఫర్. ఇది మధ్యాహ్న గాయత్రి. ఈ వృషభ వాహన అని ఇదంతా నేను చెప్పాను కదా, ఇంకా వాటిని ఎక్కడ మనం యాడ్ చేసుకోవటమే, యాడ్ చేసుకోవటమే అంటే తర్వాత మీరు చదువుతారు అని నేను అనుకుంటున్నాను. నేను దాని తర్వాత సంధ్యాకాలము, సాధన పరిపక్వ స్థితికి వచ్చింది, వచ్చిన తర్వాత మీరు చేయవలసినటువంటి ఉపాసన ఎవరిది, సరస్వతి ఉపాసన. ఆ సరస్వతి ఉపాసన యొక్క గాయత్రి యొక్క లక్షణాలు చూడండి, వృద్ధ, కృష్ణాంగి, కృష్ణవస్త్ర, త్రినేత్ర, శంఖ, చక్ర, గదా, పద్మములను చేతులందు ఉంచుకుని గరుడారూఢ, సామవేద సహిత విష్ణుదైవత్య స్వర్లోక నివాసిని, సూర్యపదగామిని, ఇవన్నీ కూడా మనము సరస్వతి యొక్క శక్తిధారల గురించి చదువుకుంటున్నప్పుడు, వైష్ణవి యొక్క శక్తిధారలు చదువుకుంటున్నప్పుడు, గరుడవాహిని అంటే ఏంటో చెప్పాను కదా, వైష్ణవి శక్తులు, దూరదృష్టి ఏమంతా, అవన్నీ ఇక్కడ మనం కలుపుకుంటాం. దేవతలు గాయత్రి మంత్రాక్షరంలో, గాయత్రి సాధన చేశాం, గాయత్రి సాధన చేసిన తర్వాత సావిత్రి సాధన చేశాం, సావిత్రి సాధన చేసిన తర్వాత సరస్వతి సాధన చేశాం, గాయత్రి యొక్క మూడు లోకాలను దర్శించి మూడు లోకాలలో రాకపోకలు సాగించటం మొదలెట్టాం. వెళ్తున్నాం వస్తున్నాం మన ఊడు పట్టించుకుంటున్నాడు, కానీ ఆ ఊళ్ళో కలెక్టర్గా మన వేశారనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేరు, అందరూ మన దగ్గరికి వస్తారని చెప్పి ఇప్పుడు కలెక్టర్షిప్ కోసం ప్రయత్నిస్తాం అన్నమాట. ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం మనం, మూడు లోకాలలో ఉన్నటువంటి ఆ దేవతాశక్తులు ఎలా ఉంటాయో, ఆ గాయత్రి యొక్క శక్తి విన్యాసం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకున్నాం. ఆ శక్తి విన్యాసము వివిధ లోకాలలో ఏ విధమైనటువంటి దేవతాశక్తులు కలిగి ఉంటుందో దాని మీద ఆధిపత్యం, కలెక్టర్ అంటే అంతే కదా, సంపూర్ణ ఆర్గనైజేషన్ మీద జిల్లా మీద వాడికి పూర్తి కంట్రోల్ ఉంటుంది. ఏ శక్తినైనా ఎప్పుడైనా ఉపయోగించుకోగలడు. అలాగే గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి కాన్యక్షర దైవత అని భవంతి, ఏ అక్షరాలు దేవత్వాన్ని పొందుతాయో. అక్షరాలలో దేవత్వం లేదు, యాజ్ఞవల్క ఋషికి బ్రహ్మ చెప్పింది. వర్ణం ధ్యానం ఒక్కొక్క అక్షరాన్ని కలిపి రుబ్బి ఇంత అవస్థ పడ్డాం. ఏమన్నాడు, కాన్యక్షర దైవత అని భవంతి, ఏ అక్షరాలు దేవత్వాన్ని పొందుతాయో. బ్లేడు ఒకటే, ఉపయోగించేవాడి శక్తి. ఈ మూడు స్థాయిలు చేసినటువంటి గాయత్రి సాధకుడికి మాత్రమే అక్షరాలు దేవత్వాన్ని పొందుతాయి. లేకపోతే మిగతా వాళ్ళకవి తత్ సా వి. కానీ ఒక్కొక్క అక్షరం ఏం చేస్తుందో చెప్పాడు కదా వర్ణన్యాసంలో. ఎలాంటి బ్రహ్మ హత్యని పోగొడుతుంది, స్త్రీ హత్యని పోగొడుతుంది, తల్లి తండ్రిని చంపిన హత్యా దోషాన్ని పోగొడుతుంది, గురువు యొక్క హత్యని పోగొడుతుంది. మరి మనం ఉచ్చారణ చేస్తే పోతుందా? పోదు. ఇంచేత పోలేదు. గాయత్రి సావిత్రి సరస్వతి సాధన మనం చేయలేదు. ఆ సాధనను చేసుకుంటూ ఉంటే ఏ ఏ అక్షరము ఏ శక్తి నీ నిద్ర లేపుతుందో, లేకపోతే ఏ శక్తి ధారలను ఆ అక్షరము యొక్క ఉచ్చారణతో ఉపయోగించుకోవచ్చో, చాలా జాగ్రత్తగా నేను వాడుతున్నటువంటి పదాలని అర్థం చేసుకోండి. ఆ అక్షరాన్ని మీరు ఉపయోగిస్తే చాలు, ఆ శక్తి నిద్రలేస్తుంది. అస్త్రప్రయోగంలో ఒక గడ్డిపరక పీకుతారు, గడ్డపరక పీకి ఏం చేస్తాడు, కొన్ని అక్షరాలను ఉచ్చారణ చేస్తాడు. ఉచ్చారణ చేస్తే వాడు ఇంద్రుడు కొడుకైనా కావచ్చు, వెంటపడి తరుగుతుంది. అంత శక్తి ఉంది ఆ అక్షరాలలో. ఆ శక్తులు పేర్లు మాత్రం నేను చదివేస్తాను. ఆ పేర్లలో చాలా పేర్లు మీకు తెలుసు, వాటి యొక్క అంతరార్థాలను క్రమక్రమంగా ఆ విషయాలు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాయా విషయాలు, గాయత్రి సావిత్రి సరస్వతి సాధన చేస్తూ ఉండగా, చేసిన తర్వాత వచ్చేదేముంది, అన్ని అవే వస్తాయి. చేస్తూ మనం నేర్చుకుందాం. ఇప్పుడు మాత్రం నేను పేర్లు చదివేస్తున్నాను. ప్రథమం ఆగ్నేయం, మొదటి అక్షరము అగ్ని. అంచేత అక్షరాలు పేర్లు ఇవ్వలేదు, 1, 2, 3, 4, 5, 24 అని 24 ఇచ్చేస్తాడు. ప్రథమం ఆగ్నేయం, ద్వితీయం ప్రాజాపత్యం, తృతీయం సౌమ్యం, చతుర్థం ఐశానం, పంచమం ఆదిత్యం, షష్టం బార్హస్పత్యం, సప్తమం భర్గదైవత్వం, అష్టమం పితృదైవత్వం, నవమం అర్యమణం, దశమం సావిత్ర్యం, ఏకాదశం త్వష్ట్రం, ద్వాదశం పౌష్ణం, త్రయోదశం ఐంద్రాగ్న్యం, పంచాదశం వామదేవ్యం, షోడశం మైత్రావరుణం, సప్తదశం బాభ్రవ్యం, అష్టాదశం వైశ్యదేవ్యం, ఏకోనవింశతికం వైష్ణవ్యం, వింశతికం వాసవం, ఏకవింశతికం తౌషితం, ద్వావింశతికం కౌబేరం, త్రయోవింశతికం అశ్వినం, చతుర్వింశతికం బ్రహ్మ ఇత్యక్షర దేవతాని భవంతి అని ఆ 24 అక్షరాల యొక్క దేవత్వాన్ని గురించి చెప్పాడు. దాని తర్వాత ఒక్కొక్క మంత్రాది దేవత గాయత్రి మంత్రంలో ఒక్కొక్క అక్షరాల కూర్పు మన శరీరంలో ఎక్కడ ఉంటుంది, ఆ శక్తిని అక్కడ ఎలాగ ప్రోతిపరచుకోవాలో చెప్తాను. అక్షర కవచం చదువుకున్నాం మనం కదా, న్యాసం చదువుకున్నాం, దాని యొక్క రిఫ్లెక్షన్ ఇక్కడ వస్తుంది మనం. అంచేత మెల్లిగా చదివితే మీకు ఏ అక్షరము ఏ పదము మన శరీరంలో ఏ భాగంలో ఉందో అర్థమైపోతుంది కనుక దాన్ని మెల్లిగా చదువుతాను, వినండి జాగ్రత్తగా. ఈ పేర్లు ఎక్కడొస్తున్నాయి, పైన అక్షర దేవతలు చెప్పాడు వాడు, ఆ అక్షర దేవతలు పేర్లు ఇక్కడ చెప్తున్నాడు, అక్షరాలు చెప్పటం లే, కన్ఫ్యూజ్ చేస్తున్నాడు కొంచెం. కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించాడు పాపం. బ్రహ్మకు కూడా మూడు వచ్చేసి ఉంటుంది, డైరెక్ట్ గా చెప్పేస్తే అందరికీ తెలిసిపోతుంది, వద్దు అలా చెప్పొద్దని ఒక కోడ్ లాంగ్వేజ్ ఇచ్చాడు. కానీ మనందరికీ డికోడ్ చేయటం అర్థం తెలుసు కదా, డికోడ్ చేసేసుకుందాం. కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఏ లొకేషన్ చెప్తున్నాడో అర్థం అవుతుంది కదా. ద్యౌ మూర్ధ అగ్ని అంగా తాస్తే లలాటే రుద్ర భ్రువో మఘః చక్షుషో చంద్రాదిత్యో कर्णयोः शुक्र बृहस्पतिः, नासिके वासुदेवत्या दन्तास्तौ उभयसन्धे, मुखम् अग्निम्, जिह्वा सरस्वती, ग्रीवा साध्यानुगृहीतः, स्तनयोर्वः सव बाहुवोर्मरुतः, हृदयं पर्जन्या आकाशसुन्दरं, नाभि अन्तरिक्षं, कटि रिन्द्राग्नि, जगनं प्राजापत्यं, कैलास मलया ऊरुवु, विश्वे देवा जानुनी, जान्नुकुशिकौ जंघाद्वयम्। खुराह, खुराह अंटे गोल्लु, खुराह पितराह, पादौ वनस्पतयः, अंगुलयोर रोमाणि नखाश्च मुहूर्तास्तेस्ति ग्रहा केतुर मासा ऋतवः, संध्या कालास्तदा आच्छादन संवत्सरो, निमिष महोरात्रा अद्यश्च चंद्रमा। మొత్తమ్మీద మానవ శరీరానికి సకల దేవతలకి తేడా లేదు, మానవ శరీరంలోనే అన్ని దేవతలు ఉన్నారు అది వాళ్ళు చెప్పదలుచుకున్నది రకరకాల భావాలతో. కానీ సకల దేవతలలో ఏ దేవతాశక్తి ఏ అంగంలో ఉందో కనుక మనం తెలిస్తే ఆ దేవతాశక్తిని జాగృతం చేసుకోవటానికి దానికి కావలసినటువంటి సాధనలు చేసుకోవటానికి ఆ అంగాన్ని మనం ఉపయోగిస్తాం. అధ అంగ పూజ అని ప్రతి వ్రతంలోనూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి, వినాయకుడు యొక్క లక్ష్మీదేవి యొక్క విష్ణువు యొక్క అంగాల్ని మనం పూజించాం, విష్ణువు యొక్క ఆ అంగాలే నేను, నేనే ఆ దేవతను, నాలోనే ఆ దేవతాశక్తి ఉంది అనేటటువంటి సూపర్ ఇంపోజిషన్ చేసుకునేటటువంటి సాధన పైన చెప్పబడింది. ప్రకృతిలో, ఋతువుల్లో, కాలంలో, అగ్నిలో, ఇంద్రుల్లో, చంద్రుల్లో, పితృలోకంలో, దేవలోకంలో ఎన్నో రకాల పేర్లు ఇచ్చాడు. ఈ శక్తులన్నీ కూడా మన శరీరంలోనే ఉన్నాయి అని తెలుసుకుంటూ గాయత్రి యొక్క అనేక శక్తుల గురించి చెప్తూ ఈ గాయత్రి హృదయం పూర్తి చేస్తున్నాడు ఋషి. ఎవడా ఋషి? బ్రహ్మ చెప్తున్నాడు యాజ్ఞవల్కుడికి. అంటే ఒకటి కరెక్ట్లే, మనమెవరు మనకు తెలుసునని ఇప్పుడు అర్థమైంది, మనం బ్రహ్మణం కాదు యాజ్ఞవల్కులమే. అక్కడ మీ ఆన్సర్ కరెక్ట్ 70%. మధ్యాహ్నం యావరేజ్ గా చేయదలుచుకుంటే 108 చేసుకోండి, టైం లేదు. మరి అప్పుడు ఎంత చేయాలి? 10, మీ ఇష్టం. ఇది బాగుంది మాస్టర్, మొత్తం గాయత్రి హృదయంలో మనం అండర్లైన్ చేసుకుని కొటేషన్ ఇచ్చి బ్రహ్మే యాజ్ఞవల్కుడికి చెప్పాడు 10 అని. కానీ నేను కొంచెం దాన్ని మార్చాను అనుకోండి, బ్రహ్మలోకంలో 10, ఆయన లెక్క అది. మీకు దమ్ముంటే చేసుకోండి, ఎన్ని జన్మలు పడుతుందో అది మనకు తెలియదు. బ్రహ్మ చెప్పాడు కనుక పాపం ఆయన ఆయన లోక పరిమాణంలోనే చెప్తాడు కదా ఏదో ఒకటి. కానీ అక్కడ ఫ్యాక్ట్ మాత్రం అదే, మినిమం 10 సార్లు అయినా చేసుకోండి. కానీ 10 సార్లు చేసుకోమంటున్న ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోండి. మనకి ఇంద్రియాలు 10 ఉన్నాయి, కనీసం ఆ 10 ఇంద్రియాల మీద ఒకసారైనా నేను ఈ ఇంద్రియాన్ని గాయత్రి మంత్ర సాధకుడు లాగా మాత్రమే ఉపయోగిస్తాను అన్న భావన. 10 సార్లు చేసుకుంటే, మీరు 1000 సార్లు చేసుకున్నా ఈ భావన లేదనుకోండి, ఏం చేసినా ఒకటే. అంచేత ఆ భావన అర్థం చేసుకోండి. దాన్ని 10 సార్లు రిపీట్ చేశారనుకోండి 100, ఆ 100ని మళ్ళా 10 సార్లు రిపీట్ చేస్తే 1000, మీ ఓపిక అది. ఎలాగ దాన్ని సూపర్ ఇంపోజ్ చేసుకుంటారు. కాబట్టి ప్రతిసారి మీ మనసు ఎక్కడ తిరగాలి? ఆ 10 ఇంద్రియాల మీద తిరగాలి. 10 ఇంద్రియాల మీద తిరగటం బోర్ కొట్టిందంటే గాయత్రి మాత యొక్క 10 చేతుల మీద తిప్పుకోండి, అది బోర్ కొట్టింది. 10 చేతుల మీద కాకపోతే 10 ఆయుధాల మీద తిప్పుకోండి, అది బోరు కొట్టింది. ఆయుధాల యొక్క భావన మీద తిప్పుకోండి. ఎన్ని రకాలుగా మీకు గందరగోళం లేకుండా ఆ ఋషులు ఆ అభిరుచి కలగజేయటానికి, తన్మయత్వం కలగజేయటానికి, మనసులో ఏకాగ్రత కలగజేయటానికి ప్రయత్నం చేశారు, అర్థమవుతోంది కదా. ఓం తత్సవితుర్వరేణ్యాయ నమః. ಓಂ ತತ್ ಪೂರ್ವ ಅಪಾಯ ಜಪಾಯ ನಮಃ, ಓಂ ತತ್ ಪ್ರಾತರಾದಿತ್ಯ ಪ್ರತಿಷ್ಠಾಯ ನಮಃ, ಸಾಯಮಧೀಯಾನೋ ದಿವಸಕೃತ ಪಾಪಂ ನಾಶಯತಿ. ಫಲಿತಾಲು ಚೆಪ್ತುನಾಡು. ಮೀರು ಕನಕ ಗಾಯತ್ರಿ ಸಾಧನ ಚೇಸುಕೊಂಡೇ పొద్దున్న చేసిన పాపాలన్నీ సాయంత్రం గనక మీరు చేస్తే పొద్దున్న చేసినవన్నీ నాశనం అయిపోతాయి పాపాలు. హర్ దిన్ నయా జన్మ అంటల్లో కూడా గురువు గారి ఉద్దేశం అదే. నిష్పాపులం అయిపోతే ఈ జన్మలో చేయవలసినటువంటి బరువులు, ఈ జన్మలో చేసుకున్నటువంటి అప్పులు తీర్చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఇంకొక జన్మెత్తుతారు, నూతన జన్మెత్తుతారు. అర్థమవుతుంది కదా? అంచేత హర్దిన్ నయాజన్ హర్దిన్ నయార్ మౌత్ అనే హర్ రాత్ నయీ మౌత్ అనేటటువంటి ఫార్ములా ఇక్కడ చెప్తున్నారు. సాయమధీయాను దివసకృత పాపం నాశయతి. ప్రాతరధీయాను అక్కడ దివసకృత అన్నాడు. ఇప్పుడేమనాలి? రాత్రికృత. పొద్దున్న రాత్రి చేసినటువంటి పాపాలు నాశనం అయిపోతాయి. తత్ సాయం ప్రాతరధీయాను, మరి పొద్దున్న సాయంత్రం చేస్తే ఏమవుతుందని అడిగాడు. ఏమవుతుంది? పాపరహితుడవుతాడు, అంతే కదా. అదే చెప్తున్నాడు అక్కడ. సాయం ప్రాతరధీయాను నిష్పాపో భవతి యదం గాయత్రి హృదయం బ్రహ్మణ పటేత్ అపేయపానాత్ పూతో భవతి. బ్రాహ్మణు అయిన వాడు ఎవడవుతే ఈ గాయత్రిని జపం చేస్తాడు అంటే ఏ లక్షణాలు ఉండాలి? అయాచక అపరిగ్రహ వ్రతం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే దీన్ని చేస్తాడో అపేయపానాత్ పూతో భవతి, తాగకూడంది తాగినా పవిత్రుడైపోతాడు. తాగకూడందంటే ఏంటి? తాగకూడండి అంటే బ్రహ్మ చెప్తున్నాడు యాజ్ఞవల్కుడికి కదా. ఆలోచిద్దాం అదేంటో. అభక్ష్యభక్షాత్ పూతో భవతి, ఏది తినకూడదో అది తిన్నా పవిత్రుడైపోతాడు. బ్రహ్మ హత్యాయ పూతో భవతి, ఇంత ఇంకెందుకులే అన్నాడు. బ్రహ్మనే చంపేస్తే పాపం, గురువునే బ్రహ్మేదంతా చెప్తున్నాడు. బ్రహ్మ హత్యాత్ వాణ్ణి చంపేసినా కూడా నువ్వు పవిత్రుడైపోతావు. కొంచెం దీని అంతరార్థం ఆలోచించుకోండి. ఇంద్రియాలు ప్రతిదీ తనకైనటువంటి ఆహారం గమనిస్తుంది. ఆ ఆహారాన్ని దేని ద్వారా గుర్తిస్తుంది? వాటి యొక్క తన్మాత్రల ద్వారా. తన్మాత్ర అంటే కొలత, దాన్ని ఎలా కొలుస్తావు నువ్వు? ఆ తన్మాత్రలు మనం దేని పెట్టి కొలుస్తున్నాం? అసలు మనస్సు పరిధిలోనే, ఆత్మ పరిధిలో రావటం లే. ఆత్మ ఎక్కడొస్తుంది? ఆనందమే కోశమైన కాదల. అంచేత ఆ ఆత్మజ్ఞానము ఆ బ్రహ్మజ్ఞానము లేనటువంటి వాడు ఏది తిన్నా ఏది తాగినా ఏం చేసినా బ్రహ్మహత్యే. ఆ బ్రహ్మ గురించి నీకేం తెలుసు? నువ్వేం చేసినా తప్పే. అది నీకు తెలిస్తే కదా ముందు వాడు ఏం చేస్తున్నా. అంచేత అది తెలియనంత వరకు నువ్వేం చేసినా పాపమే అని చెప్పి నువ్వు కర్మలు మానేస్తావేమో, సాధనలు మానేస్తావేమో, నువ్వేమి కంగారు పడకు. ఈ గాయత్రి మంత్ర సాధన విధానాన్ని అర్థం చేసుకుని గాయత్రి సావిత్రి సరస్వతిగా త్రిసంధ్యంలో కనుక చేసుకుంటూ ఉంటే తాగకూడంది తాగినా తినకూడంది తిన్నా ఆఖరికి చివరికి ఆత్మజ్ఞానం లేకుండా చేసిన ఏ పని నువ్వు చేసినా దాని యొక్క పాపము నీకు అంటదు. బ్రహ్మచారి సబ్రహ్మచారి భవేత్. మనం కోరుకుంటూ ఏంటి? బ్రహ్మలో చరింతావని. అది నిజమవుతుంది, బ్రహ్మలోనే నువ్వు చరించగలుగుతావు. ఇత్యేవ హృదయే నాధీతే సక్రతుహు, ఇది హృదయంలో పెట్టుకుని నువ్వు ఏ ఆచరణ చేస్తావో అది ప్రతిదీ యజ్ఞమే. సమ్యగిష్టో భవతి షష్టి గాయత్ర్యా శత సహస్రాన్ని జపంతి భవతి అష్టో బ్రాహ్మణాన్. గాయత్రి శత సహస్రం చేయమంటున్నాడు. శత అంటే వంద, సహస్రం అంటే వెయ్యి. అంతేనా చెప్పాడు? ఏం చెప్పాడు? శత అంటే మీ యొక్క వెన్నుపూస పైకి కిందకి తిప్పావు. అలాగే పదీంద్రియాలని నువ్వు తిప్పేసేయగలిగావు అనుకో సహస్రం. కానీ పదీంద్రియాల మీద దీన్ని ఎప్పుడవుతే నువ్వు చేయగలుగుతావో సహస్రార సిద్ధి అవుతుంది కదా. సహస్రార సిద్ధి అయిపోయినప్పుడు మీకు ఏ జ్ఞానం వస్తుంది? బ్రహ్మజ్ఞానం వస్తుంది. అది శత సహస్రం అంటే ఈ వంద మీద నడుపుకుంటావో వెయ్యి మీద నడుపుకుంటావో. వెయ్యి ఎక్కడుంది? ఇక్కడ 20 సార్లు తిరగాలి. వంద యాభైగా పైకెక్కితే యాభై అక్కడే ఆపేసావు దాన్ని, ఇరవై సార్లు తిప్పావు, ఏమైంది అప్పుడు? అది ఇరవై సార్లు అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యారు ఎక్కడి నుంచి వచ్చింది ఇరవై అని. అంచేత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను, కింద నుంచి పైకి వెళ్ళావు ఇంకా మరి కిందకి రాలే, కుర్చీ పట్టుకుందాం కుర్చీ దిగనంటున్నావు, లక్షణం అదే. కానీ ఈ కుర్చీలు పట్టుకోకండి, సహస్రారం అనేటటువంటి కుర్చీ మీద పట్టేసుకుని ఇరవై సార్లు తిప్పి పారేయండి మీ మస్తిష్కంలో ఉన్నటువంటి అనేక రంధ్రాలలో. ఆ ఇరవై సార్లు మనం ఎలాగోతి తిప్పుకుంటే అది శత సహస్రం అవుతుంది. ఆ గాయత్రి సాధన కనుక మనం చేసి అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యగ్ గ్రాహ్యేత, 8 మంది బ్రాహ్మణులకు ఈ విద్యను మీరు నేర్పితే, ఎవరికి నేర్పమన్నాడు? ఆ కోరిక ఉన్న వాళ్ళకి. లేని వాళ్ళకి ఏం చెప్తే ఏం లాభం పాపం? ఇప్పుడు అవే ఆవిడ బాధపడి ఇక్కడ కోరిక ఉన్న వాళ్ళందరూ వచ్చారని చెప్పి చెప్పించుకుంది. మనకి ఆవిడకి ఏం పరిచయం ఉంది? పరిచయం ఉందంటే ఎన్నిసార్లు చూశారు మీరు? మీకు ఎప్పుడైనా చెప్పాను ఆవిడ గురించి? నేను చెప్పలే ఎప్పుడో. నేను ఆవిడ యొక్క స్థాయి గురించి నాకు డౌట్ లేదు, కానీ ఏం చెప్తాను? ఆవిడ ఏముంది ఇక్కడికి వచ్చి రసం ఉన్న వాళ్ళకే కదా చెప్పేది, అప్పుడు మనం రసం గురించి చెప్పుకుంటున్నాం. వీళ్ళు ఖచ్చితంగా వింటారు, ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది మనం ఏం చెప్తున్నామో. మనం అప్పుడే ఏం చెప్పుకుంటున్నాం, ఆ కుక్కను చూస్తాం, కానీ కుక్కలో శుద్ధి సాయి అంటాం తప్ప సంపూర్ణ ప్రాణుల్లో కుక్కను చూడలేము, సాయిని చూడలేము. ఆవిడ అనుభవం ఏంటి శుద్ధిలో? అదే కదా చెప్పింది. అలాంటి యనమండుగురికి ఈ విద్యను మీరు ఇస్తే వాళ్ళు ఎంత ఆనందిస్తారు. రసం ఉంది, సాధన ఉంది, చేసుకోవాలని ఉంది, కానీ ఈనాడు ప్రపంచంలో ఈ విద్యను ఇంత హృదయంగమంగా అందించేటటువంటి సాధనా స్థలాలు లేవు. ఆ రసాన్ని అలా ఉంచుకోండి, ఉత్సాహవంతులుగా కండి, దిగజారిపోకండి. ఆ బాహ్య పరిస్థితులు ఎలా ఉంటాయంటే అది సహజ స్వభావం, అది తమస్సు. వైబ్రేట్ అయ్యేసరికల్లా వేడెక్కిపోతుంది, వేడెక్కిపోయేసరికి ఉత్సాహం తగ్గుతుంది. అంతేగాని వేడెక్కిపోతే ఏం చేస్తాం? కొంచెం రెస్ట్ పుచ్చుకోండి, అతిగా వెళ్ళకండి. మళ్ళీ మీకు వార్నింగ్ ఇస్తున్నాను, రాత్రి పొగలు కష్టపడమన్నారు కదా మాస్టర్ అని నేను చెప్పాను మీకు. ఎక్కడ మీరు లిమిట్ దాటారు నేను కూడా చూశారు కదా, ఎప్పుడైతే ఆ లిమిట్ దాటుతానో డైల్యూట్ చేసేసుకుంటాను ఏదో. కానీ లిమిట్ దాటేమని ఎవరు చెప్పాలి? మీ శరీరం చెప్పాలి. మీ శరీరం చెప్తుంది ఇంకా పనిచేయటం మానేస్తుంది, రకరకాలైనటువంటి అడ్డంకులు వేయటం మొదలెడుతుంది. అప్పుడు మీరు ఆ స్థితిలో ఉన్నటువంటి హనుమండుగురికి కనుక ఈ విద్యను ఇస్తే ఖచ్చితంగా మీరు ఇది చివరి జన్మ అవుతుంది, ఫినిష్. అలాంటి వ్యక్తుల్ని మీరు పట్టుకోవాలి అంటే, అలాంటి వ్యక్తులు మీ దగ్గర ఉండాలి అంటే మీరు ఆ స్థితిలో ఉండరు కదా, లేకపోతే వాళ్ళకి రుచి ఉండదు. మీరు మళ్ళా మీకు ఈ ఉద్యోగం వచ్చేస్తుంది అంటే వాడు గాయత్రి సాధన మానేసి ఉద్యోగం కోసం ఏం చేయాలి సార్ అని అడిగాడు అనుకో, గురు శిష్యులు ఇద్దరు గంగలో దిగుతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి గాయత్రి సాధన. అందువల్లే ఈ గాయత్రి సాధన, గాయత్రి మంత్రోపాసన విరివిగా ప్రచారంలోకి రాలేదు. ఎందుకంటే ఏం చెప్తుంది అక్కడది? నిజమే, 3 లోకాలకి కాదు 14 లోకాలకి మిమ్మల్ని అధిపతిని చేస్తుంది, కానీ ఎందుకు పనికిరానటువంటి ఒక పాదం కూడా కానీ ఒక అంశతోనే ఏర్పడినటువంటి ఈ గ్రహంలో ఒక మారుమూల గుంటూరులో జీవిస్తూ ఆ గుంటూరులోనే ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఆ ఇల్లే మీ పరిధి అనుకుని ఆ చుట్టుపక్కల పిల్లలే మీరు అనుకుని చేస్తే ఆ విశాలత్వం ఎక్కడి ముడుతుంది గాయత్రి మంత్రాన్ని? ఇమడదు. దాన్ని గుర్తుంచుకుని ఇదం బ్రాహ్మణో నిత్యం అధీయతే సర్వై పాపై ప్రముచ్యతే ఇతి బ్రహ్మలోకి మహీయతే ఇత్యాహ భగవాన్ యాజ్ఞవల్కః హమ్మయ్యా ఇతి గాయత్రి హృదయం సంపూర్ణం. హమ్మయ్యా స్వస్తి.